8వ అధ్యాయం. నరజన్మ మహిమ, భిక్షాన్న సేవనం, బాయజాబాయి భక్తి వర్ణన, అలాగే తాత్య మహిల్సాపతి మసీదు శయనం. నరజన్మ మహిమ, బాబా భిక్ష చేసి తినటం, బాయజాబాయికున్న భక్తిని వర్ణించటం, తాత్యాకోటే పాటిల్ మహిల్సాపతులు బాబాతో పాటు మసీదులో నిద్రించటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. మూలగ్రంథంలో ఈ అధ్యాయానికి చివర అధ్యాయంలోని విషయమని చెప్తూ శ్రీ సాయి సమర్థావతరణం అని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఈ జగత్తులో ప్రకటమవటం గురించి ఏమీ వ్రాయలేదు. ఆ సంగతి గడిచిన 4వ అధ్యాయంలో వచ్చి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం చివర దాన్ని హేమాడు పంత్ దర్శింపచేశారు. ఇక్కడ ఆయన మళ్లీ పొరపాటున దర్శింపచేసి ఉండొచ్చు. అందుకే నేను నా అభిప్రాయం ప్రకారం పై విషయం లిఖించాను. గడిచిన అధ్యాయంలో చెప్పిందేమిటంటే, సాయిబాబా ఎలా హిందువయ్యారు లేక ఎలా ముస్లిమయ్యారు, షిరిడీ అదృష్టం ఎంతటిదంటే అది బాబాకి నివాసస్థానమైంది. మొదట్లో బాబా పసివాడుగా ఎలా ఉన్నారు, తరువాత పిచ్చి ఫకీరు ఎలా అయ్యారు, మొదట్లో బీడువడిన బంజరు భూమిలో ఆయన అందమైన తోటను ఎలా పెంచారు, కొంతకాలం తర్వాత అదే ప్రదేశం వాడా అంటే సాఠే ఎలా అయ్యింది, అలాగే ధౌతి ఖండయోగం మొదలైన బాబా చేసే అసమానమైన యోగ ప్రక్రియలను కూడా వర్ణించారు. తమ దేహాన్ని శ్రమపెట్టి భక్తుల దుఃఖాన్ని బాబా ఎలా సహించేవారో కూడా చెప్పబడింది. సాయినాథులు భక్త రక్షకులు, ఆయన్ని నేనెంతని వర్ణించను. ఇప్పుడు నరజన్మ గొప్పతనం, సాయిబాబా భిక్షా పద్ధతి గురించిన వర్ణన, బాయజాబాయి మహాత్ములను సేవించే పద్ధతి, ఆశ్చర్యాన్ని గొలిపే బాబా భోజనం చేసే తీరు, అలాగే తాత్యాకోటే పాటిల్ బాబా మహిల్సాపతి వీళ్ళు ముగ్గురూ మసీదులో నిద్రించే పద్ధతి, బాబా రహతాలో ఉండే ఖుషాల్చంద్ మార్వాడి ఇంటికి పోతూ ఉండటాన్ని గురించి కూడా వినండి. ఉదయాస్తమానాలు ప్రతిరోజు అవుతాయి, ఏళ్లకి ఏళ్ళు అలాగే గడిచిపోతుంటాయి. ఆయుష్లో సగం నిద్రలోనే గడిచిపోతుంది, మిగిలింది కూడా హాయిగా అనుభవించటానికి వీలుండదు. బాల్యంలో ఆటల మీద దృష్టి, యవ్వనంలో తారుణ్య స్త్రీల పట్ల అనురక్తితో ఆసక్తితో పెట్టే పరుగులు, వృద్ధాప్యంలో అసక్తతతోనూ రోగాలతోనూ నిరంతరం దృగ్గిళ్ళుతూ ఉంటుంది మానవ జన్మ. పుట్టి పుష్టిగా పెరగటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉండటం, అనేక సంవత్సరాలు జీవించటం, వీటితో జన్మ సార్థకమైందని అనగలమా? పరమాత్ముణ్ణి ప్రాప్తింపచేసుకోవటమే మానవ జన్మకి ముఖ్య కర్తవ్యం. లేకపోతే జీవితమంతా కడుపు నింపుకునే కుక్కలు పందులు మొదలైన వాటికి మనకి తేడా ఏముంది? కుక్కలు కూడా తమ కడుపు నింపుకుంటాయి, ఇష్టం వచ్చినట్లు సంతతిని పెంచుకుంటాయి. అలాంటప్పుడు ఇక నరజన్మలో విశేషమేముంది? ఇద్దరి అంటే మనుష్యయోని పశుయోని అవస్థ ఒకలాగే ఉంటుంది. పిండ పోషణ శరీరాన్ని పోషించటం, మైథునం కామవాసనకు లోనవటం, అదే ఒకవేళ నరదేహానికి సాధన అయితే, అదే ఒకవేళ ఈ జన్మకి అంతిమ ధ్యేయం అయితే ఆ నరజన్మ నిరర్ధకమే. ఆహార నిద్రాది చతుష్టయంతోనే అంటే తినటం త్రాగటం నిద్రించటం మైథునం భయం అనే 4 రకాలతోనే ఒకవేళ ఆయుష్ ఖర్చయిపోతే కుక్కలకి మానవులకి తేడా ఏముంటుంది? ఆలోచించి దాన్ని గురించి నిర్ణయించండి. అదే ఒకవేళ నరదేహానికి సార్థకత అయితే తరుజన్మలో మాత్రం ఏం న్యూనత ఉంది? వృక్షాధిక జన్మలకు రావటంలో ఏం అల్పత్వం ఉంది? కొలిమితిత్తి ఇనుప పనిచేసేవాడు గాలిని ఊది బట్టీని వెలిగించే ఒక పనిముట్టు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తుంది, కుక్కలు కూడా శరీరాన్ని పోషించుకుంటాయి. మానవ ప్రాణులు ముక్తులు స్వతంత్రులు, వారికెలాంటి భయమూ ఉండదు. వారికి తాము శాశ్వతులు అంటే అవినాశులు అన్న జ్ఞానం ఉంటుంది. అలా ఉండటమే ఈ జన్మకు సాఫల్యం. నేనెక్కడ్నుంచి వచ్చాను, నేనెవర్ని, మానవ జన్మకు కారణమేమిటి, వీటన్నిటి మర్మాన్ని తెలుసుకున్నవారే తెలివైనవారు. ఇది తప్ప మిగిలినదంతా వృధా శ్రమ. నందాదీపం, దైవం ముందు అహోరాత్రాలు వెలిగించిపెట్టిన దీపం. జ్యోతిని వెలిగించినప్పటి నుంచి అది ఆరిపోయే వరకు ఒకేలా కనిపిస్తుంది. అయితే అది అనుక్షణము వేర్వేరుగా ఉంటుంది. అలాగే ఉంటుంది మన దేహస్థితి కూడా. బాల్య యవ్వన వృద్ధాప్యాలు లోకానికి చక్కగా కనిపిస్తాయి. అయితే అవి ఎవరికీ ఎప్పటికీ అవగాహన కందవు. అవి స్వాభావికంగానే వస్తాయి, పోతాయి. జ్యోతి కనిపించిన క్షణంలోనే నశిస్తుంది. అలా దాని స్థితిలో నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. అయినా అది ఒకేలా కనిపిస్తుంది. అదే ప్రకారంగా దేహం ఓ క్షణం ఉండి మరుక్షణం ఉండకపోయినా అది ఒకేలా కనిపిస్తుంది. ఈ దేహం అంటే మలమూత్రాల తూము, శ్లేష్మం చీము చొంగలతో ఉన్న మురుక్ కాలువ, కఫము చీము చొంగలనే మురుగు పదార్థాల స్థానం. దానికి మరణం అడుగడుగునా పెట్టబడి ఉంది. అలా ఈ మానవదేహం గొప్ప దుర్లక్షణాల కాలవాలం. ఈ మానవదేహం క్రిమికీటకాలకు నివాసం, రక్త స్నాయువుల వాహనం, బరువులను మోసి తీసుకెళ్లే వాహనం, అస్థి చర్మాల సంచి, మూత్రం పురీషం అనే చెడు వస్తువుల గొయ్యి. నిజంగా అది జీవులకు ప్రత్యక్షంగా గుదిబండే, మానవులకి గొప్ప ప్రతిబంధకం. చర్మం మాంసం రుధిరం అంటే రక్తం, స్నాయువు మేద అంటే కండ, మజ్జ ఎముకల్లోని లోపల ఉండే గుజ్జు, అస్థి అంటే ఎముకలు, వాయువు ఉపస్థ జననేంద్రియం, పాయు గుదద్వారం లాంటి అమంగళకరమైన అవయవాలన్నిటితో ఉన్న అల్పాయువు ఈ శరీరం. అలా ఈ మానవదేహం ఒకవేళ అమంగళకరము, నశ్వరము, క్షణభంగురము అయినప్పటికీ సర్వమంగళకరుడైన పరమేశ్వరుడు ఈ దేహం మూలాన్నే మనకి ప్రాప్తిస్తాడు. కేవలం ఊహించటంతోనే భయంకర భీతిని కలుగజేసే జనన మరణాలు సదా మనని వెన్నంటే ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఈ ప్రాణం అనంతవాయువులో లీనమైపోతుంది. రాత్రింబవళ్ళు ఎన్నో జీవులు వస్తున్నాయి, పోతున్నాయి, ఎవరు లెక్క పెడుతున్నారు? మార్కండేయుడు అంటే ప్రాచీన కాలంలోని ఒక ఋషి పేరు. ఆయనంత దీర్ఘాయుష్యున్న మరొక పురుషుడు ఈ జగత్తులో ఉత్పన్నం కాలేదని ఓ నమ్మకం. అంటే అత్యంత దీర్ఘాయుష్యుతో జన్మించిన వాళ్ళు కూడా కాలగతిని తప్పించుకోలేరు. అలా క్షణభంగురమైన నరదేహంలో తమ నామస్మరణతో పుణ్యాన్ని కలుగజేసే మహనీయుల గురించిన కథలను, విశేషాలను వినటంలో సమయాన్ని గడిపితేనే అప్పుడే అది సార్థకమవుతుంది. అలా గడపని కాలం వ్యర్థంగా పోతుందన్న నిశ్చయ జ్ఞానం కలిగితే అప్పుడే జన్మకి సార్థకత కలుగుతుంది. అయితే అనుభవం రాకుండా అలాంటి విశ్వాసం ఎవరికీ కలగదు. ఆ అనుభవం రావాలంటే గొప్ప అభ్యాసం చేయవలసి ఉంటుంది. శాశ్వత సుఖాన్ని కోరుకునే జీవుడు ఈ వైభవాన్ని సాధించుకోవాలి. దార అంటే పత్ని, సుత అంటే పిల్లలు, వైభవం ధనం అంతెందుకు? ఈశ్వరుడి కృపతో సముద్రంతో నాలుగు వైపులా చుట్టబడ్డా అంటే అపరిమిత భూతల రాజ్యమే ప్రాప్తించినప్పటికీ మానవుడి మనసులో అసంతృప్తి ఉంటుంది. చిత్తంలో శాశ్వత సుఖశాంతులు ప్రాప్తింపచేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకుని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుణ్ణి చూడటం అనే ఒక ఉపాసనే పరమపదప్రాప్తిని కలిగిస్తుంది. త్వచ, మాంసం, రుధిరం, ఎముకలు కలిసి ఈ మానవదేహమనే ఆకారం తయారు కాబడింది. అది పరమార్థప్రాప్తికి గొప్ప ప్రతిబంధకం. దానిపై మమకారాన్ని వదలాలి. దాన్ని కేవలం తన పనివాడుగా చూడాలి. దాన్ని నెత్తిమీదకెక్కించుకోకూడదు. నిరంతరం దాన్ని గారాబం చేయొద్దు. దాన్ని నరకద్వారం చేయవద్దు. అది జీవించి ఉండటానికి కావలసినంతగానే దానికి ఆహారము, వస్త్రాలు, ఆలనా పాలనా చేసి జనన మరణాలు తప్పించుకోవటానికి, ఆధ్యాత్మికోన్నతికి తీసుకురావాలి. దీనిలో జనన మరణాల్లాంటి గొప్ప అరిష్టాలుంటాయి. ఇది ప్రతి క్షణము వినాశనం వైపు మొగ్గు చూపుతుంది. నిరంతరం దుఃఖాన్ని కలిగించే మానవ జన్మలోని క్షణిక సుఖాల వల్ల ప్రయోజనమేమిటి? మెరుపు చూడండి, ఇప్పుడుంటుంది, మరుక్షణం పోతుంది. సాగరం మీద అలలు క్షణం పాటుంటాయి. అలాగే ఈ శారీరక సుఖం క్షణికం కనుక మనం దాని గురించి వివేచన చేయాలి. దేహము, ఇల్లు, సంతతి, భార్య, జనులు అంతా నశించిపోయేవారేనని తెలుసుకోరు. తల్లిదండ్రులను భుజం మీద మోసి కూడా మానవులు స్వయంగా తాము అలా వెళ్లవలసిన వారమేనని తెలుసుకోరు. చనిపోయిన వారి వెనుక చక్కగా చనిపోతుంటారు, జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అయినా దాన్ని ఏ మార్గంతో నిరోధించాలన్న దాని గురించి క్షణమాత్రమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆయుష్షు తీరిపోతుంది. కాలం ఆయుష్షుని గణించటం అంటే లెక్క పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. తన కర్తవ్యాన్నది విస్మరించదు. ఆఖరి గడియ వచ్చిందంటే అది ఒక్క క్షణం కూడా ఆగదు. చేపలు పట్టే జాలరి తన వలను విసిరినట్లు అలా కాలం తన వల విసురుతుంది. వల్లోని జీవులు గిలగిల్లాడుతూ, తల్లడిల్లిపోతూ మృత్యుముఖంలో పడతారు. ఎంతో అదృష్టం వల్ల, గత జన్మలో సంతరించుకున్న కోట్లాది పుణ్యాల వల్ల ఈ మానవ జన్మ ప్రాప్తించింది. కనుక ఈ యోగ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకుని మన ధ్యేయాన్ని సాధించుకోవాలి. భగీరథునిల సూర్యవంశంలోని సగరరాజుకి మునిమనవడు. కఠిన తపస్సు చేసి స్వర్గం నుంచి పృథ్వీ వరకు, తర్వాత పాతాళం వరకు గంగను రప్పించాడు. గొప్ప ప్రయత్నం చేసినా కూడా ఈ మానవ జన్మ ప్రాప్తించదు. కేవలం అదృష్టం వల్లే అయాచితంగా లభించిందిది. కనుక దాన్ని వ్యర్థంగా మట్టిలో కలపొద్దు. మరు జన్మలో చేద్దాంలే అంటే ఒకసారి ఇది చేజారిపోయాక మళ్లీ ఖచ్చితంగా ఇలాంటి జన్మే లభిస్తుందని అనుకోవటం మూర్ఖత్వమే. తమ కర్మల మూలంగా శరీరధారణ చేయటం కోసం ఎందరో పాపాత్ములు పురుషుల రేతస్సులో లేదా వీర్యంలో కలిసి స్త్రీ జననేంద్రియంలో వచ్చి పడతారు. ఎందరో వారికన్నా అల్పమైన జంగమ వర్గంలో, అంటే తిరగగల పశు, పక్షి, జలచర వగైరా యోనుల్లో జన్మించి తమ కర్మానుసారం స్థావర దశను, అంటే తిరగలేని వృక్ష, లత వగైరా యోనులను ప్రాప్తింపచేసుకుంటారు. వారికి ప్రాప్తించిన జ్ఞానం కొద్దీ, వారి కర్మాచరణ బట్టి వాటిననుసరించి వారికి శరీరం ప్రాప్తించటమనే యోగం పడుతుందంటుంది శృతి. యథాప్రజ్ఞం హి సంభవ, తమ జ్ఞానాన్ని అంటే ఆకళింపు చేసుకునే శక్తిననుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అని వేదమాత ఎంతో కరుణ ఒలుకుతూ చెప్పింది. తమ తమ విజ్ఞానాన్ని బట్టే జీవులకు జన్మ ప్రాప్తిస్తుంది. ఈశ్వరలీల మన ఊహలకు అతీతంగా ఉంటుంది. దాని సంపూర్ణ జ్ఞానం ప్రాప్తింపచేసుకోవటం అసఖ్యం. అది లేశమాత్రం లభించినా ఆ మానవదేహం ధన్యమవుతుంది. గొప్ప అదృష్టంతో ఈ మానవదేహం, అపారమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణత్వం, ఈశ్వర కృపతో ఈ సాయి చరణాలు ప్రాప్తించాయి. అంటే ఇది పూర్తిగా లభింపచేసుకోలేని లాభం. అనేక రకాల పుష్కళ యోనులున్నా అన్నింటికన్నా మానవ యోని శ్రేష్టమైనది. మనం ఎక్కడ్నుంచి వచ్చాము, మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు అన్న ఈ రకమైన విచారణ మానవ యోనితోనే సాధ్యమవుతుంది. ఇతర యోనులకిది తెలీదు. అవి ఎలా ఉత్పన్నమవుతాయో అలాగే నశిస్తాయి. తమ మునుపటి అవస్థ, రాబోయే అవస్థ లేదా వర్తమాన అవస్థ, అలాగే ఈశ్వరుని అస్తిత్వం గురించి వాటికి తెలీదు. కనుక వివేక వైరాగ్యాలను స్వీకరించి మానవుడు తన భజన చేస్తాడని ఈ నరదేహాన్ని నిర్మించి ఈశ్వరుడు ఆనందయుక్తుడయ్యాడు. నాశవంతమైన దేహాన్ని కలిగిన నరుడు మోక్షప్రాప్తి కోసం వ్రతవైకల్యాలు, మంత్రతంత్రాలు, దానధర్మాలు ఇత్యాది సాధనలు చేస్తే అప్పుడతను అవినాశి నారాయణుడవుతాడు. మోక్షప్రాప్తికి సాధన అయిన నరదేహంలాంటి వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. గారడీవాడు గొప్ప చతురుడు. అతను అజ్ఞానుల ఎదుట తన ఆటను ప్రదర్శించడు. తన చాతుర్యంలోని రహస్యం లేదా సారాన్ని తెలుసుకోగల ప్రేక్షకులుంటేనే అతనికి ఇష్టం. అలాగే పశువులు, పక్షులు, వృక్షాలు ఇత్యాది సముదాయాన్ని, జీవ జంతువులను అసంఖ్యాకంగా సృష్టించిన పరమేశ్వరుడికి పశ్చాత్తాపయుక్త ఆశ్చర్యం కలిగింది. తన కర్తృత్వం అర్థహీనమనిపించింది. నేను ఈ బ్రహ్మాండాన్ని విస్తరించాను, అందులో చంద్రుడు, సూర్యుడు, తారకల సమూహాన్ని సృష్టించాను. ఈ కుశలతను ఎవరూ కూడా కించిత్తైనా గ్రహించటం లేదు. ఈ సమస్త జగత్తుని, జగదీశ్వరుణ్ణైన నేను ఏ కారణంతో సృష్టించానో దాని గురించిన నిశ్చయపూర్వకమైన జ్ఞానం ఏ ప్రాణికి లేదు. అసమానమైన నా ఐశ్వర్య సంపన్నతను తెలుసుకోగల కుశాగ్రబుద్ధిగల జీవులను సృష్టించనంత వరకు నా ఈ పని నిజంగా నిరర్ధకమే అనుకుని జగదీశుడు మానవులను సృష్టించాడు. సారాసార బుద్ధితో నా సామర్థ్యాన్ని తెలుసుకొని, నా గొప్ప వైభవాన్ని, అపూర్వమైన నా శక్తిని, అలాగే ఇదంతా మాయాలీల అని ఇదంతా ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకున్నవారే జ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకుంటారు, నా చింతన చేస్తారు, ధ్యానం చేస్తారు. వారు ఆశ్చర్యచకితులైనప్పుడు నా ఆట పూర్తవుతుంది. ప్రేక్షకుల ఆనంద సంపన్నత అదే నా ఆటకు చెందిన నా సంపన్నత. జగత్తును శాసించే నా కుశలతని చూసిన మానవుడు తాను కృతార్థుడైనానని అనుకుంటాడు. కామ్యకర్మలు అంటే మనసుకి ఆనందమిచ్చే కర్మలు చేయటం, ద్రవ్యోపార్జన డబ్బు సంపాదించటం, దానికోసమే శరీరాన్ని పోషించటం ఇది కాదు కావలసింది. జీవుడిలో ప్రాణం ఉండగానే బ్రహ్మజ్ఞానం సంపాదించటంలోనే ఆయుష్కి సాఫల్యత ఉంది. తత్వం అంటే అభేద జ్ఞానం, దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్మని ఉపాసించటమన్నా అదే, భక్తులు అనే భగవంతుడన్నా అదే, గురువు బ్రహ్మ అని రెండు లేవు అన్న ఏకాత్మతా జ్ఞానము అలాగే భక్తి కలిగాయంటే మాయను దాటటం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య పురుషులు జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింపచేసుకుని ఆత్మానందంలో నిమగ్నమవుతారు. వారే భక్తులనే అదృష్టశీలురని తెలుసుకోవాలి. తమ నిజమైన ఆత్మస్వరూపం గురించిన స్పృహ లేకపోవటం, అజ్ఞానాన్ని నిరసించకుండానే తనని కృతార్థుడిగా భావించటము ఇదో విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం, అజ్ఞానం ఈ రెండు మనోవృత్తులు అవిజ్ఞాన్ని ఉత్పన్నం చేయటానికి కారణభూతులవుతాయి. ముల్లుని ముల్లుతో తీసినట్లు రెండింటినీ తీసి విసిరి పారేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని దూరం చేయాలి. జ్ఞాన అజ్ఞానాలకు అతీతంగా పోయి స్వస్వరూపంలో లీనమవటమే మానవ జన్మకి అంతిమ ధ్యేయం. విషయప్రీతి అనే నూనెను ఇంకింపచేయనంత వరకు, అజ్ఞానమనే అంధకారాన్ని మసి చేయనంత వరకు, నేను నాది అనే ఒత్తుల్ని కాల్చేయనంత వరకు జ్ఞానం తన తేజస్సుని ప్రజ్వరిల్లచేయదు. మానవ దేహంలో ఏ ఏ పనులున్నాయో అవి ఆపగలిగినవి అయినా కాకపోయినా అవి బుద్ధిపూర్వకంగా చేసిన సంకల్పాలని లేదా నిశ్చయపూర్వకంగానే చేసినవని తెలుసుకోవాలి. మనకు వేరే ఏదో పని చేయవలసిన అవసరం లేదు. మనం హాయిగా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, విశ్రాంతి తీసుకోవాలి, అథవా రామనామ చింతన చేయాలి. నిశ్చయంగా, నిష్కామంగా ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఆత్మకి ఉపాధులు. అంటే ఒకనొక పదార్థాన్ని తన నిజస్వరూపం నుంచి వేరుగా చేసి చూపించే వస్తువు. దానివల్లే స్వయంగా అనాది, అభోక్త అయి ఉన్న ఆత్మ కర్మ యొక్క భోక్తృత్వం అనే సంకటాన్ని దేహం మీదికి తీసుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఉపాధి మూలంగానే అవుతుంది. స్వాభావికంగా అది అభోక్తమై ఉంటుంది. దానికోసం న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకతలను అంటే అస్తిత్వం చూపించి, అభావం చూపించి ప్రతిపాదించే రుజువులను ఇచ్చింది. అది చూడండి, ఈ ఆత్మరహస్యాన్ని తెలుసుకుని తనకు ప్రాప్తించిన కర్మలను బుద్ధికి సమర్పించి, మనసు పనులను మనసు చేతికే ఇచ్చి స్వయంగా తాను ఏ కర్మ చేయనట్లుండాలి. తన వర్ణాశ్రమ కర్తవ్యాన్ననుసరించి విధులన్నీ నిర్వర్తించాలి. నిరంతరం ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో విచారణ చేస్తూ ఉండాలి. అదే నరదేహానికి అంతిమ సాధన. ఆత్మస్వరూపంలో రమిస్తుంటేనే సుఖం లభిస్తుంది. నాలుగు పురుషార్థాలు సాధించటానికి నరదేహం తప్ప మరో సాధనే లేదు. అభ్యాసం చేయటంలో తత్పరుడై ఉండే మానవుడికి శ్రీ విష్ణు పదవి ప్రాప్తిస్తుంది. కనుక దేహం పడిపోనంత వరకు ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. మానవ జన్మలో ఒక్క క్షణాన్ని కూడా ఉపేక్షించి వ్యర్థం చేయకూడదు. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల్లోకి పోగానే అది తీయని నీరుగా మారినట్లు, అదేవిధంగా మనం గురుచరణాలు పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది. అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరివల్లా కూడా అవగతం కాదు. గురువు కరావలంబనం చేసినప్పుడు వెంటనే మందబుద్ధులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, గురురాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రయోజనకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలో ఎక్కువ తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనూ లేదా అంత ఆలస్యంగానో లభిస్తుంది. మహాపురుషులు బద్ధులను, అంటే సంసారంలోని మాయ యొక్క జనన మరణాల బంధనంలో చిక్కుకుపోయిన వారు, ముముక్షువులుగా, అంటే సంసారంలోని జనన మరణాలనే బంధనాల నుంచి విడివడాలన్న దృఢ బుద్ధి గల మోక్షాన్నపేక్షించేవారుగా చేస్తారు. ముముక్షువులని ముక్తులుగా చేస్తారు. స్వతహాగా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. పరోపకారం కోసమే వారి పనిచేస్తారు. వ్యాఖ్యానాలు చేసినా లేదా పురాణాలు లిఖించినా కాని పనిని సత్పురుషులు తమ కేవల ఆచరణతోనే సహజ సిద్ధం చేస్తారు. సత్పురుషుల ఆచరణ ప్రవర్తనలతోనే వారు మాట్లాడకుండానే మనకు బోధ కలుగుతుంది. క్షమ, శాంతి, నిస్సంగం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం ఇవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చిన మానవులు అరుదుగా లభిస్తారు. పుస్తక పఠనంతో ప్రాప్తించనివి ఒకనొక వ్యక్తి ఆచరణ చూస్తే ప్రాప్తిస్తాయి. అసంఖ్య తారకల సముదాయం ఇవ్వలేని ప్రకాశాన్ని ఒక్క సూర్యుడు ఇస్తాడు. అలాగే ఈ గొప్ప మనసున్న సత్పురుషులు కూడా వారి సహజక్రియ అనంతకోటి జీవులను బంధముక్తులను చేసి అత్యంత సుఖాన్నిస్తుంది. వీరిలోనే సాయి మహారాజొక ఐశ్వర్యవంతులైన శ్రేష్ఠ మహాపురుషులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఓ ఫకీరు ఆచరణలా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను, నాది అన్న భావనే లేదు. జీవమాత్రుల పట్ల సదా దయార్ద్ర హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తీభవించిన భగవంతుణ్ణే చూసేవారు. సుఖం లభించినందుకు హర్షించేవారు కాదు, దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు, నిరుపేద ఇద్దరు ఒకలానే అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ్మ ముడివేసి చేసే కనుసైగతో ఓ క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. ఆయన భుజానికి జోలి వేసుకుని ఇంటింటికి తిరుగుతుండేవారు. బాబా భిక్షగాడై అమ్మాయి రొట్టెముక్క తెచ్చిపెట్టు అంటూ ఎవరి గడపకి వచ్చి చేయి చాపేవారో వారు ధన్యులు. ఒక చేతిలో రేకుడబ్బా తీసుకుని రెండో భుజానికి జోలి వేసుకుని ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశింపబడిన కొన్ని ఇళ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేకుడబ్బాలో నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం, రొట్టెల కోసం జోలి జాపేవారు. పలుచని పదార్థాలు ఏమైనా సరే రేకుడబ్బాలో నింపుకునేవారు. పదార్థం రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకు ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలిలో పడిన వాటిని తిని తృప్తిపడాలంతే. అవి రుచిగా ఉన్నాయా లేదా అన్న ఆలోచనే ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలు రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి తెచ్చి కడుపు నింపుకుని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకి మాత్రం ఏమన్నా నియమం ఉందా? మనసుకి తోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కోసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టిపాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎప్పుడు బయటికి తోలేవారు కాదు. మసీదుని ప్రాంగణాన్ని ఊడ్చే ఆమె కూడా అందులోంచి 10-12 రొట్టెలు తన ఇంటికి తీసుకెళ్లేది. అయితే బాబా ఆమెను ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కల్ని పిల్లుల్ని బయటకి తరమటం అనే దాన్ని స్వప్నంలో కూడా ఎరగని ఆయన పేదలను దీనులని వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీరు అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టె ముక్కను యాచించి కడుపు నింపుకునే ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడా? ఆయన ఫకీరన్న మాట నిజమే. అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిరపేక్షులే అయినా స్నేహపాత్రులు. బయటికి చాంచల్యంగా ఉన్నా లోపల ఎంతో ప్రశాంతత ఉండేది. అలా ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. అలా ఈ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఈయన్ని గొప్పవారుగా భావించేవారు. తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బాయజాబాయి. ఆమె తలపై తట్టలో రొట్టెలు పెట్టుకుని మధ్యాహ్నం పూట అడవికి క్రోసుల దూరం నడిచి వెళ్ళి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతూ ఉండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి ఫకీరుని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంత గొప్పది! మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్ళి ఆమె రొట్టెలు కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది. అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మర్చిపోలేదు. దాన్ని పూర్తిగా తమ స్మృతి పథంలో పెట్టుకుని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారుభయులకి బాయిజాబాయి ఆమె భర్త. ఫకీరు పట్ల నిజమైన దృఢ భక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం. దైవం భక్తిభావం ఉన్న నిజమైన భక్తులకి చెందినవాడు కదా. ఫకీరు ధ్యానస్థులై కూచుని ఉండేవారు. బాయిజాబాయి ఆయన ముందు ఆకువేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడూ అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు, పేదరికమే శాశ్వతమైనది, ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తర్వాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోకి వచ్చి ఉండటం మొదలుపెట్టారు. మసీదులో అన్నం తినటం ప్రారంభించారు. ఆ తల్లి బాయిజాబాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటినుంచి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ల తర్వాత ఆ నియమాన్ని తాత్యా కూడా అదేవిధంగా పాటించాడు. మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరం వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయుల సమాగమ ఐశ్వర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్యాకోటే పాటిల్ గొప్ప అదృష్టవంతుడు. మహిళాపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవన సౌభాగ్యాన్ని ఇద్దరూ కూడా సమానంగా అనుభవించారు. తాత్య, మహిళాపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమాన ప్రేమ ఉండేది. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా మధ్య కేంద్ర బిందువు వద్ద ఉండేవి వాళ్ల పాదాలు. అలా ప్రక్కలు పరుచుకుని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ఒకరికి నిద్రతో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్య గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కున లేపేవారు. అతన్నటూ ఇటూ పొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహిళాపతితో కలిసి బాబా తాత్యాన్ని గట్టిగా పట్టుకుని అతని పాదాలు వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్య మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు. ఆ రోజులెంత గొప్పవి! ఆ మధుర స్మృతులు నిరంతరం అలా ఉండిపోతాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మా నాన్నల్ని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకి విలువను ఎవరు చెప్పగలరు? తరువాత తండ్రి మరణించాడు. తాత్య సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, ఒక భార్యకి భర్తగా అయ్యి అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. అలాగే రాహతా గ్రామంలో ఖుషాల్ చంద్ అనే పేరుగల ఒక శ్రీమంతుడుండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపత్ కోతే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే ఖుషాల్ చంద్ పినతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తూ ఉండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటివారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తరువాత కూడా ఖుషాల్ చంద్ మీద బాబాకి ఉన్న ప్రేమ మూలంగా తమ దేహమున్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సుని కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్లబండిలో, ఒక్కోసారి గుర్రబండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకుని షిరిడీ నుంచి మైలున్నర దూరంలో ఉన్న రాహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ గ్రామస్థులు మేళ తాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరలో కలిసి ప్రేమతో ఆయనకి సాష్టాంగపడేవారు. అప్పుడక్కడి నుంచి ఉత్సవ సంబరంతో, వాద్యాల మ్రోతలతో అంచులు దాటిన ఆనందం మనసులను పెనవేసుకోగా ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోకి తీసుకెళ్లేవారు. తరువాత ఖుషాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం ఫలాహారాలను సమర్పించి ఆయన్ని ఆసనం మీద విశ్రాంతిగా ఆసీనులని చేసేవాడు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకుని ఒకరికొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, ఫలాహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై సహచరులతో కలిసి షిరిడీ తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రాహతా గ్రామం ఉండేది, మరోవైపు నీమ్గా ఉండేది. ఈ రెంటి మధ్య బాబా ఉండే షిరిడీ గ్రామం ఉండేది. ఆ మధ్య కేంద్ర బిందువు నుండి ఆ రెండు గ్రామాలని దాటి అవతలకి ఆయన తమ దేహత్యాగం చేసే వరకు స్థూలదేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోనూ లేదు, రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాకపోకలు, వేళలు ఆయనకి తెలిసుండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారై బాబా అనుమతి కోసం ఆయన దగ్గరకు వెళితే ఆయన ఇప్పుడెందుకింత తొందరపడుతున్నారు అనేవారు. బాబా, ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్లే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పొస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తాడు అంటే బాబా, ఇక్కడ వేరే మరో యజమాని అంటూ ఎవరూ లేరే, ఎందుకింత హడావుడి, పద కొంచెం రొట్టె ముక్క తిను, మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరు. ఆ మాటలను ధిక్కరించే ధైర్యం ఎవరికుంటుంది? చిన్న పెద్ద, తెలివిగలవారు, తెలిసినవారు అందరికీ అది అనుభవమే. ఆయన ఆజ్ఞను పాటించిన వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్యపెట్టని వారు ఇబ్బందులు పడేవారు. ఒకటి తర్వాత మరోటి అలా అనేకులు పొందిన వినూత్నమైన, అద్భుతమైన, లెక్కలేనన్ని అనుభవాలను నేను క్లుప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. తరువాతి అధ్యాయంలో ఈ విషయం గురించిన వర్ణనే ఉంటుంది. భక్తులు తమ ఊళ్లకు తిరిగి వెళ్లటానికి బాబా అనుమతి తీసుకునేవారు. అనుమతించబడిన వారే వెళ్లేవారు, అనుమతి లభించని వారు ఆగిపోయేవారు. దీన్ని లెక్కపెట్టని వారు కష్టాల్లో పడిపోయేవారు. రాబోయే అధ్యాయంలో దీని గురించి కొద్దిగా చెప్పటం జరుగుతుంది. అలాగే బాబా మధుకరి వృత్తి అంటే తుమ్మెద పువ్వుల్లోంచి మకరందాన్ని కొంచెం కొంచెంగా తెచ్చినట్లు ఇంటింటా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నంతో జీవనం సాగించటాన్ని అంగీకరించటం, ఆ ప్రకారంగా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నం ఎందుకు తినాలి, పంచసూనం మొదలైన ప్రాతకాల ప్రక్షాళనం అంటే ఏమిటి అన్న విషయాలు ముందు చెప్పబడతాయి. కనుక శ్రోతల చరణాలకు అనుక్షణం ఆదరంతో వినతి చేస్తున్నాను. మీరు మీ శ్రేయస్సు కోసం ఈ సాయి చరిత్ర వినండి. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలో నరజన్మ గొప్పతనం, భిక్షాన్న సేవనం, బాయజాబాయి భక్తి వర్ణన, అలాగే తాత్యా మహిళ్సాపతి మసీదు శయనమనే పేరుగల 8వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.